Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ గాంధీ గారి జయంతి సందర్భంగా అందరూ అటు టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అందరూ కూడాను ఆయన నడిచినటువంటి బాట, తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ స్ట్రగుల్, తర్వాత సత్యానికి ఆయన ఇచ్చినటువంటి విలువ, అహింస, ఈ రెండు ఆయనకి ఎట్లా ఆయుధాలైనాయి, వీటన్నిటి గురించి ఆయన అందరూ చెప్పే ఉంటారు. ఈ పాటికి ఆయన చెప్పినటువంటి మాట, దాన్ని ఆచరించి చూపించినటువంటి విధానం, దాంట్లో మనం ఇప్పుడు ఆచరించాల్సినటువంటి అవసరం, వీటన్నిటి గురించి చాలామంది చెప్పుంటారు కాబట్టి నేను దాని గురించి అసలు ఇప్పుడు ఏం మాట్లాడబోవట్లేదు. ఆయనని ఒక మోడర్నైజేషన్కి యాంటీగా తీసుకునేటటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. నేను ఒకటి చెప్పగలను, ప్రపంచంలో ఏ మనిషి కూడా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కష్టం. అంటే తన అభిప్రాయమే కరెక్టు అని ప్రపంచం అందరి చేత ఒప్పించడం ఎవరికైనా కష్టమే. ఎంత మేధావులైనా సరే అందరినీ ఎవరూ ఒప్పించలేకపోయారు. సోక్రటిస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్లేటో వరకు చాలామంది భూమి గుండ్రంగా ఉండను అని అన్న వాళ్ళని కూడాను రాళ్ళేసి కొట్టారు. తర్వాత అదే థియరీ నిజమైనా ఇనీషియల్గా దే హ్యాడ్ టు ఫేస్ ఎ లాట్. అలాగే గాంధీ గారు కూడాను ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పింది విని చాలామంది ఆయనతో పాటు నడిచారు, దేశమంతటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. కానీ ఈ మధ్య ఏంటి, అప్పటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా అండ్ ఇప్పుడు కూడాను. అసలు ఏం చేశాడు, తన వల్లే అసలు ఇలా ఇదంతా అయిపోయింది, పాకిస్తాన్ విడిగా వెళ్ళిపోయింది, ఆ తర్వాత కాశ్మీర్లో గొడవలు వస్తున్నాయి, ఇవన్నీ కూడాను అంటారు కొంతమంది. అందులో నెహ్రూ గాంధీల పాత్ర చాలా ఎక్కువ ఉంది అని. ఏదేమైనప్పటికీ ఒకటైతే మనకు అర్థమవుతుంది, ఎవ్వరూ ఎవరిని ఎల్లకాలము మెప్పించలేరు, అదైతే ఫర్ షూర్. మరి ఇలాంటి సందర్భాల్లో మనం అసలు ఆయన నుంచి తీసుకోవాల్సినటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎందుకంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్స్ ఉంటాయి. మనము ఎంతసేపు నెగిటివ్స్ని మాత్రమే చూడడం, వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారా దాన్ని అప్పుడు ఎప్పుడు మనం ఎత్తి చూపి అరే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు మాట్లాడావు అని అనగలమా అన్న ఒక విధానంలోనే చూస్తూ ఉంటే, ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్ అంటారు కదా, అదే మనం ఎక్కువగా చేస్తూ ఉంటే ఇంకా మనకి మంచి నేర్చుకోవడానికి అసలు ఎక్కడ మిగల. దీనికి సంబంధించి అసలు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఆయన నుంచి ఆయనలో అసలు మనకి తెలియని యాంగిల్స్ చాలా ఉన్నాయి, అవి ఏంటి అనే విషయం మీద ప్రముఖ ఐఏఎస్ గారు ఒక ఆర్టికల్ రాశారు సోషల్ మీడియాలో, అది నాకు బాగా నచ్చింది. ఆయన పేరు వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు. ఆయన రాసినటువంటి ఆ విశ్లేషణ ఏదైతే ఉందో నాకు అది ఈ మధ్యకాలంలో బాగా నచ్చింది. అంటే ఎంతోమంది గాంధీ గారి గురించి రాస్తారు, కథనాలు అవి చెప్తూ ఉంటారు టీవీల్లో వాటిల్లో, ఎస్ అదంతా డిఫరెంట్, కానీ అసలు ఈ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు అని ఒక కొత్త వే ఆఫ్ థాట్ ప్రాసెస్ని ట్రిగర్ చేసినటువంటి ఆర్టికల్ అది. అందుకే దాన్ని యథాతథంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, ఎందుకంటే ఇంత మంచిది అందరికీ చేరాలి కూడా. అట్లాంటి ఒక ఆలోచన మనం కూడా చేయగలగాలి ఇంకొకటి. అందుకే దాని గురించి మీకు ఇప్పుడు నన్ను క్లుప్తంగా చెప్తాను అసలు అది ఏంటి అనేది. ఇప్పటికీ మహాత్మా గాంధీ పుట్టి 150 ఏళ్ళు, ఆయన జీవితకాలంలో వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల్లో, ఆయన చేసినటువంటి ఆలోచనల్లో, ఆయన చేపట్టిన ప్రయోగాల్లో ఇప్పటి ప్రపంచానికి పనికొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఒక చర్చ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఆయన నిర్వహించింది ఒక దేశానికో, ఒక జాతికో, ఒక కాలానికో మాత్రమే పరిమితమైనటువంటి చారిత్రక పాత్ర కాదు. ఈ విషయాన్ని దాదాపు అందరూ గుర్తించారు. వివిధ దేశాలకి, వివిధ జాతులకి, వివిధ మానవ సమూహాలకి వివిధ కాలాలకి కూడా స్ఫూర్తినివ్వగల ఒక ప్రాసంగికత వాటిలో ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు ఏంటంటే ఆయనలో ఒక పౌర హక్కుల ఉద్యమకారుణ్ణి చూస్తారు, అంటే మోడర్నైజేషన్కి ప్రత్యామ్నాయ జీవనశైలిని అన్వేషించిన వాడిగా కొందరు ఆయన్ని గుర్తిస్తారు. అండ్ ఇంకొందరి దృష్టిలో ఆయన ఒక స్థానిక గ్రామ స్వపరిపాలనని ప్రోత్సహించినటువంటి పోస్ట్ మోడర్న్ రాజనీతిజ్ఞుడు ఆర్ పాలనా తత్వవేత్త. ఇంకొందరికి ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్, వస్త్రధారణలో, ఆహార వినియోగంలో, గృహ నిర్వహణలో కొత్త పద్ధతుల్ని పాటించిన మనిషి. ఏదేమైనప్పటికీ మారుతున్న కాలంతో పాటు ఆయన్ని అర్థం చేసుకునే పద్ధతిలో కూడా మనకి మార్పు వస్తూ ఉన్నదని అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన్ని ఈ ఇండస్ట్రియలైజేషన్, అంటే మెషిన్ లెర్నింగ్, వీటన్నిటికి, యంత్ర నాగరికతకి, ఆధునిక సాంకేతికతకి ఒక వ్యతిరేక వ్యక్తిగా ఇదివరకు చూశారు. బట్ సైన్స్ అంటే నిజమైన అర్థం ఎప్పుడూ కూడాను నిరంతర ప్రయోగశీల తత్వం, అది ఆయన దగ్గర ఉంది. కొన్ని మూఢవిశ్వాసాలకు కట్టుబడి ఉండకపోవడం కాదు అనుకుంటే, గాంధీ గారు తన జీవితం పొడవునా అనుదినం అనుక్షణం ప్రయోగాల వెనక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సో అలా చూసుకుంటే ఆయనది నిజమైనటువంటి ఒక సైంటిఫిక్ టెంపర్ అనే భావన కూడా ఈ మధ్య బలపడుతుంది. అసలు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వీళ్ళకి ఎట్లాంటి ఒక స్ట్రాటజీతో మనము ప్రొటెస్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఒక రకంగా ఉంటాయి. మితవాదులు, అతివాదులుగా అప్పుడూ ఉన్నారు. అసలు వీళ్ళకేమో తెలుస్తుంది, వైలెన్స్తో చేయకపోతే వీళ్ళకి అసలు మన వాల్యూ కూడా తెలియదు అని అన్నప్పుడు కూడా, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది అయితే ఆయన రాసుకున్నారో, నిజానికి ఎక్స్పెరిమెంట్స్ విత్ హిస్ థాట్ ప్రాసెస్, నేను ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని ఇలా రకరకాలుగా. పైగా ఆయన చదువుకున్న ఉన్నత విద్య, అప్పట్లో అది ఉన్నత విద్య. సో విద్యా దదాతి వినయం అన్నట్టుగా, ముందు అసలు ఆ విద్య వల్ల వచ్చినటువంటి వినయము, ఆ తర్వాత దానివల్ల వచ్చిన నెమ్మదితనము, మరి అంతకుముందు అంతా చాలా దొడుకుగానే ఉండేవారట చిన్నప్పుడంతా. మరి అలాంటప్పుడు ఒక దేశ సమస్యని ఏ కోణంలో చూడాలి అనేటటువంటి విశ్లేషణ చేసి దానికి ఏం చేయాలో అర్థం చేసుకుని ఇదే బెస్ట్ అని ఒక డెసిషన్కి వచ్చి, ఆ థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చి, ఆ ఎక్స్పెరిమెంట్ చేయగల ఒక మేధాశక్తి ఉన్నది అని అంటే, దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? చిన్న చిన్న విషయాలకే మనమేమో అసలు బెంబేలెత్తిపోయి, అసలు ఏంటి ఎలా జరుగుతుంది, నా వల్ల కావట్లేదు అని మనం ఇంత టెన్షన్ పడుతూ ఉంటామే. అంత పెద్ద దేశ సమస్యను కూడా అంత సింపుల్గా, సింపుల్ అంటే చూడటానికి సింపుల్, పాటించడానికి ఒక యుగం పడుతుంది, స్టిల్ ఆయన అదే పాటించారు. ఎంత పెయిన్గా ఉన్నా సరే ఎదుటివాడికి పెయిన్ కలిగించకుండా ఉండాలనేటువంటి ఏదైతే ప్రిన్సిపుల్ ఉందో అది మామూలు విషయం కాదు కదా. స్టిల్ దాన్ని ఆచరించి చూపించడంలోనే ఆయన గొప్పతనం ఉంది. అందుకే మనం ఇవాళ ఆయన గురించి అంతలా మాట్లాడుకుంటున్నాం, మనం కాదు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా బోరెడు విషయాలు ఉన్నాయి చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. రిప్ బలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిచే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్త మామ సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో గాంధీ గారి గురించి, ఆయన విధానాల్ని ప్రపంచం ఏ విధంగా చూస్తోంది వాళ్ళ అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో గాంధీ గారిని ప్రపంచం ఏ పార్శ్వంలో ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది, ఏ అంశంలో ఆయన్ని ఎక్కువ అనుసరించే వీలుంది, అనుసరించడానికి సిద్ధపడుతుంది అనేది ఇప్పుడే తేల్చి చెప్పడం అయితే కష్టం. బట్ రోజు రోజుకి ప్రపంచం ఒక గ్లోబల్ మార్కెట్గా మారుతున్నటువంటి నేపథ్యంలో పర్యావరణాన్ని కొల్లగొడుతూ ఎక్కువగా అస్థిరతని అభద్రతని కలిగించే ఆర్థిక రాజకీయ వ్యవస్థగా రూపొందుతున్న కాలంలో వ్యక్తి విశ్వాసాలకి, గౌరవానికి, మానవ మర్యాదకి భంగం వాటిల్లుతున్న కాలంలో బహుశా మనిషి తన అస్తిత్వ గౌరవాన్ని తాను కాపాడుకునే ప్రయత్నంలో గాంధీజీని ముందు ముందు మరింత శ్రద్ధగా పరికిస్తారు, ఫాలో అవుతారు అని భావించవచ్చు. కానీ అంటే నేనేమనుకుంటానంటే, తను విద్య పట్ల చేపట్టినటువంటి ప్రయోగాలు, ఈ మోడర్న్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కన్న కళలు, ప్రకటించిన అభిప్రాయాల వల్ల గాంధీజీ ఈరోజు మునుపెన్నటికన్నా కూడా మిన్నగా మరింత గొప్ప ప్రాసంగికుడవుతున్నాడు అని. ఎందుకంటే విద్య గురించి ఆయన జీవితకాలం పొగుడుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళైతే తప్ప మనము సమస్యని ఒక సమర్థవంతంగా ఎదుర్కోలేము అనేటటువంటి ఒక మెసేజ్ని ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి. సో ఆ దిశగా ఏర్పరుస్తూ వచ్చిన స్పష్టత ఈరోజు మనకి ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే 1921 దాకా తన జీవిత గమనాన్ని ఆయన ఆత్మకథగా రాసుకున్నప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పేరు పెట్టారు, కానీ తన పూర్తి జీవితాన్ని ఆత్మకథగా రాసుకుని ఉంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎడ్యుకేషన్ అని పెట్టేవారేమో. మనం ఈ లేటెస్ట్ విద్యగా ఏదైతే భావిస్తున్నామో ఇది అంటే 18th century యూరోప్లో వికాస యుగం కాలంలో రూపుదిద్దుకున్నటువంటి ఎడ్యుకేషన్, సైన్సు, రీజనింగు, డెమోక్రసీ, తర్వాత ఈ లౌకిక భావజాలం పునాదులుగా రూపుదిద్దుకున్న ఆ విద్యా వ్యవస్థ మధ్యయుగాల దాస్యం నుంచి మానవాళిని విడుదల చేస్తుందని కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ ప్రాతిపదికలతో నిమిత్తం లేకుండా మనుషులందరినీ సమాన పౌరులుగా తీర్చిదిద్దుతుందని ఒక ఆశ కల్పించింది. కానీ 19th century నాటికే ఆధునిక విద్యా వ్యవస్థ పట్ల అనుమానం మొదలైంది. ఇక 20వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి అది కొంతమందికి అమృతాన్ని, చాలామందికి విషాన్ని పంచే ఒక మోహిని మాయగా బయటపడింది. మనుషుల్ని విడదీసే ఒక రాక్షస శక్తుల్లో, అసమానతల్ని కొనసాగించే వాటిలో అన్నిటికన్నా బలమైనదిగా 21st century నాటికి ఈ ఆధునిక విద్య పూర్తిగా స్పష్టమైంది. ఎందుకంటే మిడిల్ ఏజెస్లో కుల, మత, వర్ణ, లింగ, జాతి వంటి ప్రాతిపదికలు మనుషుల మధ్య సృష్టించినటువంటి అసమానతల కన్నా ఆధునిక కాలంలో ఆధునిక విద్య మనుషుల మధ్య పైకెత్తినటువంటి అడ్డుగోడలు ఇంకొంచెం ప్రస్ఫుటంగా, నిరభ్యంతరంగా చేయొచ్చు అన్నటువంటి ఒక విధానంలో కనిపిస్తున్నాయి. ఆధునిక విద్యలో ఉన్నటువంటి ఈ అమానుషత్వాన్ని, హృదయరాహిత్యాన్ని రూసో, టాల్స్టాయ్, థోరో, రస్కిన్ లాంటి వాళ్ళు పసిగట్టకపోలేదు. దాన్ని ప్రక్షాళన చేయడానికి అలాంటి వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. కానీ వాళ్ళందరికన్నా కూడా గాంధీజీ చేపట్టిన ప్రయోగాలు మరింత ప్రభావశీలమైనవి, మరింత ఆచరణ సాధ్యమైనవి. కాబట్టే వాళ్ళకన్నా ఎక్కువ విద్య గురించి వచ్చినప్పుడు, అంటే విద్యలో వివక్ష గురించి వచ్చినప్పుడు, ఈయన ఆఫ్రికాలో ఎదుర్కొన్నటువంటి వివక్ష గురించి కానీ మిగతా మనం ఏమైనా చదివినప్పుడు, అరే ఈయన ఈ అసమానతల్ని పోగొట్టడానికి ట్రై చేశారన్న విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆఫ్రికా లాంటి దేశంలో అంతమందిని సమీకరించడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ ఆధునిక విద్యకి ఒక ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాల్సిన అవసరం గాంధీజీకి 1897లోనే కలిగింది. టాల్స్టాయ్ ఫారంలో, ఫీనిక్స్లో మొదలైన ప్రయోగాల అనుభవాలు ఆయనకి 1907లో రాసిన హింద్ స్వరాజ్లో మొట్టమొదటిసారిగా విద్య గురించి ఒక స్పష్టత కోసం ట్రై చేశారు. అయితే కేవలం ఒక విషయ పరిజ్ఞానం విద్య కాదు, మనిషి తన ప్రవృత్తిని, ఇంద్రియాలని అదుపు చేసుకోవడం ఎలాగో తెలుసుకోకపోతే ఆ విద్య నిరుపయోగం అనేటటువంటి మెలకువ మనకి అందులో కనిపిస్తుంది. అది ఓన్లీ జస్ట్ ఏదో అకాడమిక్స్కి సంబంధించిందో అలాంటిది కాదు. హింద్ స్వరాజ్లో రాసిన దాంట్లో ఆ ప్రయోగాల నుంచి వచ్చిన అనుభవాలనే ఆయన రాశారు. బట్ రియల్ ఎడ్యుకేషన్ డజంట్ లై ఇన్ గెటింగ్ మార్క్స్ అనేది ఆ రోజుల్లోనే ఆయన చెప్పారంటే, ఇప్పుడు మనకి అది ఎంతవరకు ఆచరణనీయము, ఎంత మనం దాన్ని ఇంకా ఫాలో అవ్వాలనేది మనం అర్థం చేసుకోవాలి. మనిషి కేవలం విషయ పరిజ్ఞానం విద్య కాదు, తన ప్రవృత్తిని, ఇంద్రియాలని అదుపు చేసుకోవడం ఎలాగో తెలుసుకోకపోతే ఆ విద్య నిరుపయోగం అనే పాయింట్ని 1907లోనే రాశారు. దాదాపు 100 తర్వాత 1996లో యునెస్కో వెలువరించిన లర్నింగ్ ద ట్రెజర్ విదిన్ అనే ఒక బుక్లో ప్రపంచ విద్యావేత్తలు దాన్ని లర్నింగ్ టు లివ్ టుగెదర్ అని అన్నారు. అంటే కేవలం ఒక విషయ పరిజ్ఞానము, సమాచార సంచయము మనిషిని మనిషికి చేరువగా తీసుకెళ్ళదు. విద్య పరమార్థం సాంఘికీకరణం, ఇది మనందరం నమ్మేది. మరి అదే కరెక్ట్ అయితే అది మనిషిని తన ప్రవర్తనని, తన ఇంద్రియాలని అదుపు చేసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది అని మనకు అర్థం కావాలిగా. మనిషి అంటే ఏంటి, నేను అంటే నేను నాట్ జస్ట్ మీ, నా థాట్స్, నా చదువు, నా ఫ్రెండ్ సర్కిల్, నా కుటుంబం, టోటల్గా నా చుట్టూ ఇన్ని ఉన్నాయి, నా జ్ఞాపకాలు. సో ఇవన్నీ ఎలా నిర్దేశించబడతాయి, నేను చెప్పిన దాన్ని బట్టి. నేను ఎలా చెప్తాను, నా థాట్ ప్రాసెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో దాన్ని బట్టి. సేమ్, ఇట్ ఆల్ కమ్స్ టు ద సేమ్ పాయింట్ అగైన్. సో మనము అనే నిర్వచనానికి మనం అన్న, అంటే నేను అన్న ఒక పదానికి ఎంత బలమైనటువంటి ఒక అర్థం ఉంది. నేను చదివిన చదువు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే సరిపోదు. నా ఆలోచన విధానం, నేను నా మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకుని నేను ఒక దిశగా నడుస్తున్నాను, నా పాత ఏంటి, దానికి నా ఊతం ఏంటి, ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మ్యాటర్ అవుతాయి. ఇలాంటి ఒక ఆలోచన ప్రాసెస్ని ట్రిగర్ చేసింది మటుకు ఆయన ఆలోచనలే. ఆ పుస్తకం చదివితే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బోర్డ్ అనే విషయాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన
మామలో వెదకి తినో ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం బళారి విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం గాంధీ గారు మనకి వదిలినటువంటి ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో దాంట్లో నుంచి మనం ఏం తీసుకుంటున్నాం అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ శిష్య బృందానికి టాగోర్ శాంతినికేతన్లో ఆశ్రయం ఇచ్చారు. గాంధీజీకి శాంతినికేతన్ నచ్చింది, కానీ అందులో 4 కలిసి కాయకష్టం చేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు. అక్కడ బుద్ధికి హృదయానికి విద్య ఉంది, కానీ శరీరానికి లేదు. అందుకని దేహానికి బుద్ధికి హృదయానికి ఏకకాలంలో శిక్షణనివ్వగల ఒక సమగ్ర విద్య కోసం గాంధీ గారు అన్వేషణని స్టార్ట్ చేశారు. 1916-17 చంపారణ్ సత్యాగ్రహ కాలంలో ఆయన మనసంతా అటువంటి ఒక స్కూల్ని ప్రారంభించడం మీదే ఉండింది. చంపారణ్ రైతుల కోసం తమొకటి కమిటీ వేస్తున్నామని, ఇక గాంధీజీకి అక్కడ ఏమి పని ఉంటుందని తనని ప్రశ్నించిన బీహార్ లెఫ్టినెంట్ గవర్నర్తో చంపారణ్లో తిరిగిన తర్వాతే తన సామాజిక లక్ష్యాలు తనకు స్పష్టంగా అర్థమయ్యాయని, అవి చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత అంటే శిక్ష, స్వాస్థ్య, సఫాయి అని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో సుపరిపాలన అందించాలనుకునే ఏ ప్రభుత్వానికైనా ఈ మూడే కదా మరి ప్రధాన ఆదర్శాలు. దాన్ని బట్టి చూసుకుంటే మనం ఆయన బాటలో నడుస్తున్నట్టేగా. బీహార్ లెఫ్టినెంట్ గవర్నరు, మేమేమో ఇక్కడ ఆల్రెడీ రైతుల కోసం ఒక కమిటీ వేస్తున్నాం చంపారణ్లో, సో ఇంకా మీకు అక్కడ పని ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని అంటే, ఆయనేమో నేను చంపారణ్లో తిరిగిన తర్వాత నా సామాజిక వాళ్ళ సామాజిక లక్ష్యాలను నేను ఆలోచించాను, అవి అర్థమైనవి నాకు, సో శిక్ష, స్వాస్థ్య, సఫాయి ఈ మూడు ఇక్కడ అందించేటట్టు చూడాలి మీ కమిటీ అయినా ఎవరైనా సరే అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఇంకా అక్కడికి ఒక కట్ వేసుకోండి. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో స్వచ్ఛ భారత్ మిషన్ అని, తర్వాత స్వచ్ఛత అభియాన్ అని, అవని ఇవని ఇన్ని చేస్తున్నాం మనం, శిక్ష, సఫాయి అండ్ స్వచ్ఛత. ఇవన్నీ కూడా అవేగా. సో ఏ ప్రభుత్వానికైనా సరే ఈ మూడే ప్రధాన అంశాలు అవడంలో ఆశ్చర్యమే లేదు. అసలు ఇక 1918 నుంచి 1948 దాకా గాంధీజీని భారత జాతీయోద్యమం రాజకీయ పోరాటాల వైపు తిప్పుకుపోయి ఉంటే ఆయన పూర్తి కాలపు విద్యావేత్తగా మేబీ ప్రయాణించి ఉండేవారేమో. కానీ రాజకీయ పోరాటాల మధ్య ఎప్పుడైతే చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఆయన విద్యా ప్రయోగాలు చేపడుతూనే ఉన్నారు. ఆ ప్రయోగాల ఫస్ట్ ముసాయిదాగా ఆయన 1937 ప్రకటించిన నయీ తాలీం, అంటే నవీన విద్య, దాన్ని మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ మీద నయీ తాలీం ప్రభావం నెమ్మదిగా కనుమరుగుతూ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ స్ఫూర్తి అంతర్లీనంగా ఇంకా ఉన్నది అనేది మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన రాజ్యాంగంలో ఆ దేశ సూత్రాల్లో పొందుపరిచినటువంటి ఒక ఆశయం, బాలబాలికలందరికీ 14 దాకా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేటటువంటిది. గాంధీజీ ప్రతిపాదించిన 7 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే ఆశయమే దానికి పునాది. కానీ రాజ్యాంగ రూపకర్తల ఆశయాన్ని ఒక ప్రాథమిక హక్కుగా కాకుండా ఒక ఆదేశ సూత్రంగా మాత్రమే భావించారు. కానీ గాంధీజీ దృష్టిలో అదొక హక్కు, అది చట్టబద్ధమైన హక్కుగా మారడానికి మనం 2009 దాకా ఆగాల్సి వచ్చింది. అలాగే గాంధీజీ ప్రతిపాదించిన నవీన విద్యలో చాలా ప్రయోగాలకి కాలం చెల్లిపోయి ఉండొచ్చు, కానీ దాని స్ఫూర్తికి మాత్రం ఇంకా కాలదోషం పట్ల. ఒకెవరో మీరు ప్రతిపాదిస్తున్న నవీన విద్యలో కొత్తదనం ఏముంది అని ఆయన్ని ప్రశ్నించినప్పుడు 1938 ఆయన ఏమన్నారంటే, నయీ తాలీం నిజంగా కొత్త చదువే, అయితే దానివల్ల రావాల్సిన ఫలితాలు ఇవి. దానివల్ల మనల్ని ఆవహించినటువంటి నిస్పృహ పోయి జీవితం పట్ల ఒక కొత్త ఆశ చిగురించాలి. మన పేదరికం, కరువు, కొరత తొలగిపోయి మనకి తగినంత జీవనోపాధి దొరకాలి. నిరుద్యోగం అంతరించి చేతుల నిండా పని, పరిశ్రమ వికసించాలి. మనుషుల మధ్య ద్వేషం నశించి కొంచెం మైత్రి పెరగాలి. దానివల్ల మన పిల్లలకి చదవడం రాయడంతో పాటు అన్నం పెట్టి ఆనందించే ఒక చేతి పరిశ్రమ కూడా అందుబాటులోకి రావాలి అని చెప్పారు. భారతదేశం తన చరిత్రలో ఎన్నడూ చూసి ఉండని ఒక పాపులేషన్ డివిడెండ్ సెకండ్లో ఇవాళ పయనిస్తోంది. 15 నుంచి 60 మధ్య ఉన్నటువంటి ఏజ్ ఉన్నవాళ్ళు ఇవాళ దేశ జనాభాలో దాదాపు 63% మంది ఉండే ఈ అవకాశం మరో 35 పాటు మాత్రమే ఉంటుంది. పిల్లలకి చదువుతో పాటు ఏదో ఒక టెక్నికల్, అంటే ఒక వృత్తి పని కనుక మనం నేర్పిస్తే, అంటే అది కనుక మనము ఒక డిపార్ట్మెంట్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి ఉంటే, ఈ పాటికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం వినియోగదారుల వ్యవస్థలాగా కాకుండా ప్రొడక్టివ్గా, ఉత్పాదకశీల వ్యవస్థగా రూపొందుండేది. గాంధీజీ మాట్లాడిన మాటలకి విరుద్ధ దిశగా ప్రయాణించిన దాని దుష్ఫలితాలని ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ చూస్తూనే ఉన్నాం. కేవలం 20% మందికి మాత్రమే స్థిరమైన ఉద్యోగాలను, ఉపాధిని కల్పిస్తూ 80% మందిని అటు బడికి ఇటు పనికి కాకుండా, పనికి రాకుండా చేసినటువంటి విద్య ఇప్పుడు మనది. సో దీంట్లో మార్పు రావడానికి మనము ఖచ్చితంగా మరి ఆయన చెప్పిన విధానాలను అమలు చేస్తేనే కదా వచ్చేది. సో అలా చూసుకున్నా అది కరెక్టేగా. ఇక మనం మన పాఠశాలలు సరిగ్గా నడిపి ఉంటే ఈరోజు నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చి ఉండేది కాదు. స్కిల్ అండ్ డెవలప్మెంట్ క్లాసెస్ అవిను. ఎందుకంటే 19th century మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ క్షేత్రాల్లోనే పాఠశాలలు నడపాల్సిన అవసరం గురించి మాట్లాడారు. మన గ్రామీణ పాఠశాలల్ని మనం వ్యవసాయ క్షేత్రాలకి, పళ్ళ తోటలకి, పాడి పరిశ్రమలకి, మత్స్యరాశులకి అనుసంధానంగా నడిపి ఉండుంటే ఈరోజు ఇంతమంది నిరర్ధక అక్షరాస్యులు ఉండేవాళ్ళు కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వెనక ఆ దేశం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి చెందడం ముఖ్య కారణం. అందుకు ఆ దేశం ప్రాథమిక విద్య మీద పెట్టిన పెట్టుబడి ప్రధాన కారణం. ఇదేదో మనం చెప్పేది కాదు, అమర్త్యసేన్ లాంటి ఒక ఎకనామిస్ట్ చెప్పారు. కానీ మనం మన పిల్లల్ని 10వ తరగతి దాకా పనికి దూరంగా పెంచి ఆ తర్వాత వాళ్ళని ఇంజనీరింగ్ చదువుల్లో చేర్పించినందువల్ల వాళ్ళల్లో నిజంగా ఉద్యోగాలకి అర్హత పొందిన వాళ్ళు 108 మంది కూడా ఉండట్లేదు ఇవాళ. సో ఈ విద్య కేవలం నిరుద్యోగుల్ని పెంచడానికి తప్ప ఇంకెందుకు పనికి రావట్లా. ఈ అరకొర చదువులు తెచ్చిపెడుతున్న అసమానతల వల్ల ద్వేషభావం కూడా ఇంకా పెరుగుతుంది. ఈ చదువుల్ని సంస్కరించాలి అంటే గాంధీజీ ప్రతిపాదించిన నవీన విద్యని ఒక ఆచరణాత్మక ఉద్యమంగా మార్చుకోవడం ఒక్కటే మార్గం. ఆయనలో ఇంకా మనం అనుసరించాల్సినవి చాలా ఉన్నాయి, ఆ విషయం నాకు తెలుసు. కానీ ప్రజెంట్ మనకు ఏదైతే ఒక బర్నింగ్ ఇష్యూ ఉందో దీనికి కూడా ఈయనే సొల్యూషన్ ఎప్పుడో చూపించారు, కానీ మనం దాన్ని పాటించట్లేదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. టెక్నికల్ స్కిల్స్, అది ఏ విషయమైనా కానీ వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో, కానీ టెక్నికల్ స్కిల్స్ని కూడా ఖచ్చితంగా మన చదువులో చిన్నప్పటి నుంచి ఒక భాగం చేస్తే ఏదో ఒక ప్రొడక్టివ్ టెక్నికల్ స్కిల్ ఉంటుంది, దాంతో ఈజీగా నిరుద్యోగాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. మరి అలా లేకపోవడం వల్ల ఇవాళ మనము చాలా ఎంతో పెయిన్ఫుల్గా ఉన్న ఒక 20% మెంబర్స్ చేత 80% పనిచేయించడం, అటు ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి, ఇవన్నీ కూడా ఎందుకు ఉంటున్నాయి? మ్యాన్ పవర్ ఉండదు. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ టుడే. ఎందుకంటే క్రీమిలేయర్ అందరూ ఫారెన్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడున్న వాళ్ళల్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎవరుంటున్నారు? ఎవరూ ఉండట్లా. అందుకే మనకి చైనా చూడండి, ప్రొడక్టివ్ పరంగా అసలు అది మాస్ ప్రొడక్షన్, బల్క్ ప్రొడక్షన్. ఎందుకు? అక్కడ ప్రతి వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, ప్రొడక్షన్ స్కిల్స్ నేర్పిస్తారు, తక్కువ చదువుకుంటారు వాళ్ళు, మాస్టర్స్ గ్రాడ్యుయేషన్లు చేస్తారా చేయరా పక్కన పెట్టండి, బట్ దే హ్యావ్ స్కిల్స్. సో ఈయన జీవితం నుంచి నేను ఈ మధ్యకాలంలో చదివినట్టు దాంట్లో ఈ ఆర్టికల్ నాకు బాగా నచ్చింది, అందుకే నేను దాని గురించి అంత స్పెసిఫై చేశాను. ఎందుకంటే దీని మీద మన టోటల్ ఫ్యూచర్, యంగ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది కాబట్టి. ఇదండి వాళ్ళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My Ind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
జగాలని చూపులో జలదరుచనే వరాల నవ్వులే గులాబీ పూలై వలపుతేనె నాలోన చిలకరించెనే.
ఓహో ఓహో నిన్నే కోరెగా ఓహో ఓహో అని కోయిల
కాలలో తోలిపో హాయి హాయిగా
ఫలించే నేను కన్న కళ్ళు తీయ తీయగా
సుఖాలలో తోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలోగే నామది చితారు కొమ్మలా
నివాళి అందుకో ఈ వేళ పండుగా సదా సుధాత రంగాల తేలిపోదమ్మా. ఓహో ఓహో నిన్నే కోరితి ఓహో ఓహో అని పాడితి ఆహా 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 ఆహా.
Let it be. మలకులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరను ఏల ఇట్టుల చిల్తిల్తువే టొమాటో అతి వలిద్దరి మధ్య నాగతిని గనుమా ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఒకరు సత్యభామ ఒకరేమో రుక్మిణి మధ్యనలిగినాడు మాధవుండు ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా
ఆ
చెలిమి చేసిరి అతిగా కరుణే చూపిరి చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆఖరే ఒకటి హృదయం కోసము ఇరువది కోటి దోషము ఒకటి హృదయం కోసము రామునిదొకటే బాణము జానకి అతని ప్రాణము ప్రేమకు అది ఏ నియమము ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము ఇరువురి కోటి దోషము ఒకటే హృదయం కోసము
బాబు 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 ధర్మంటే బాబు కానీ ధర్మంటే బాబు ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది కర్మన చేస్తుంది బాబు ధర్మంటే బాబు కానీ ధర్మంటే బాబు కోటి విద్యలు కూటి కోసమే పుటే గడవని ముష్టి జీవితం బాబు కోటి విద్యలు కూటి కోసమే పుటే గడవని ముష్టి జీవితం పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావన బాబు ధర్మంటే బాబు కానీ ధర్మంటే బాబు ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు అయ్యా అమ్మా బాబు చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బాబును బాబు ధర్మంటే బాబు కానీ ధర్మంటే బాబు మీకి పైన నచే కింద ఇచ్చి పుచ్చుకొని రుణమే బాబు అయ్యా మీ చేయి పైన నా చేయి కింద ఇచ్చి పుచ్చుకుని రుణమే బాబు ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిత్తాలు రాసి చమలే బాబు ధర్మం అరనా ఒరనా రెండనా ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది కర్మన తీస్తుంది బాబు ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు అయ్యా అమ్మా బాబు